ఓం శ్రీ సాయిరాం. ఇంతవరకు మీరు లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా చక్కని ఉపన్యాసంతో శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతరలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలు వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూనై ఉండండి.
ప్రేమ స్వరూపులారా,
మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అనుకుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మానవుడిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూకి దిగి వచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు, ఆ వేద పురుషునికి ప్రణామములు సమర్పించుకుంటూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్చరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది గణేష్. శ్రోతలందరికీ శుభవార్త క్రిందటి వారమే అందరికీ తెలియజేయటం జరిగింది. క్రిందటిసారి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్చరి కార్యక్రమంలో భాగంగా మనందరం నవంబర్ 2021వ తేదీల్లో స్వామివారి 92వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ వేదం సమ్మేళనం జరగనుంది ప్రశాంతలయంలో. దానికోసమై ప్రపంచం నలుమూలల నుండి, భారతదేశం నలుమూలల నుండి ఎంతో మంది భక్తులు ప్రశాంతలయానికి విచ్చేసి వేదమంత్ర పఠనాన్ని జరుపునున్నారు. వేదమంత్ర పఠనంతో పాటుగా సర్వమతముల సారము సాయి మతము అన్న సందేశంతో, అన్న ఉద్దేశంతో మల్టీ ఫెయిత్ ప్రోగ్రాం ని కూడా స్వామివారి దివ్య సమక్షంలో జరపనున్నారు. మరి ఈ పవిత్రమైన కార్యాన్ని మనం దృష్టిలందు ఉంచుకుని స్వామివారు తమ దివ్య అవతార వైభవంలో, అవతార కార్యక్రమంలో వేదం యొక్క ప్రాముఖ్యం, వేదం యొక్క విశిష్టతను గురించి తెలుపగా ఎన్నో మార్లు విన్నాము. అంతేకాకుండా మనందరం కూడా ఈ వేదం నేర్చుకునే ప్రయత్నం తప్పకుండా చేసి స్వామివారి దివ్య అవతార వైభవంలో ఒక చిన్న ఉడతాభక్తిగా ఈ వేదం సమర్పించుకునే ప్రయత్నాన్ని చేద్దాం. మనం ఈ ప్రయత్నమై గతవారం ఎన్నో మంచి మంచి అంశాలను ఈ వేదం గురించి తెలుసుకున్నాము. గతవారం శ్రీ సత్యసాయి దివ్య సందేశ్చరిలో మనం తెలుసుకున్నటువంటి అంశాలేంటో ఒకసారి టూకీగా చూద్దాము. మొట్టమొదటిగా స్వామివారి పద్యాన్ని మనం తీసుకుని భారతదేశము వేదాల పట్టుకొమ్మ అంటూ యుగధర్మ పద్ధతులు విగలతమయ్యుండ నయమార్గమును త్రిప్పి నడుపు కొరకు అనే పద్యము, వీటన్నిటినీ విశ్లేషిస్తూ చక్కగా స్వామివారు వేదానికిచ్చిన ప్రాముఖ్యం గురించి వివరించడం జరిగింది. మన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు వేద పోషణకు అందించినటువంటి ప్రాముఖ్యం గురించి, రెండవది అది ఎలా భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసగా ఉంటుందో స్వామివారు వేదోఖిలో ధర్మమూలం అంటూ, వేదం భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాస ఎట్లాగా యస్య నిశ్వసితం వేద అన్న వేదవాక్యంతో భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసలు వేదమంత్రాలు ఎట్లా అయ్యాయో ఆ విషయాలు మనం తీసుకున్నాము. అంతేకాకుండా భారతీయ సంస్కృతికే కాక యావత్ ప్రపంచానికి ఈ వేదములు ధర్మమూలము ఎట్లాగా అయినయి, సత్యసాయి అవతారంలో వేద పోషణ ఏ విధంగా ప్రారంభమైంది, విద్వత్ పోషణ ఏ విధంగా స్వామివారు ప్రోత్సహించారు అనే విషయాలు మనం విపులంగా తెలుసుకోవడం జరిగింది క్రిందటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్చరి కార్యక్రమంలో. మరి ఈనాడు రెండవ భాగంగా మనం ఈ వేద పోషణ గురించి, ఈ వేదం యొక్క ప్రాముఖ్యం గురించి ఇంకొన్ని చక్కని అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాడు మరికొన్ని అంశాలు మనం స్పృశించి ఈ వేదాల ప్రాముఖ్యాన్ని తెలుసుకునేందుకు ముందుకు వెళ్దాం. స్వామి చెప్పినటువంటి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మనం ఒకసారి మననం చేసుకుంటూ ఈ ప్రయత్నం చేస్తే బాగుంటుందని ఒక చిన్న ఆలోచన. మరి 1962 స్వామివారు వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం జరిపిస్తున్న సమయంలో అందించినటువంటి ఆ ఉపన్యాసంలోంచి ఒక చక్కని అంశాన్ని ఇప్పుడు మీకు అందిస్తాను. వ్యక్తుల కష్టాలు తొలగించి వ్యాధులు నివారించి ఓదార్చటమే నా లక్ష్యమనుకోవద్దు. అంతకంటే ముఖ్యమైన ఉద్దేశం ఒకటుంది. మామిడి పళ్లను అందించటమే మామిడి చెట్టు ముఖ్య ప్రయోజనం. దాని కొమ్మలు, ఆకులు, మ్రాను వేరువేరు ప్రయోజనాలు కలిగి ఉండవచ్చు. అదేవిధంగా దుఃఖాలు, బాధలు ఉపశమింపచేయటం నా ఉద్యమంలో ఆనుషంగికమైన అంశం మాత్రమే. భారతవర్ష హృదయంలో వేదశాస్త్రాలను పునఃప్రతిష్ఠ చేసి ప్రజలలో వాటి పట్ల అభినివేశం కలిగించటమే నా ప్రధాన లక్ష్యం. ఈ ఉద్యమం విజయవంతం కాగలదు, దీనికి ఎటువంటి అవరోధాలు ఉండవు అన్నారు ఆనాడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. స్వామి ఎన్నో మార్లు వేద ప్రాముఖ్యాన్ని వివరిస్తూ తమ రచనలలో, తమ ఉపన్యాసాలలో మనందరికీ చెప్తూ వచ్చారు. స్వామి సూత్రవాహినిలో వేదమనగా జ్ఞానం ఎల్లప్పుడూ ఉన్నదని, దానికి ఆది అంతం లేదు కాబట్టి, ప్రారంభం ముగింపు ఉండవు కాబట్టి వాటిని అనంతం అంటారని, వాటి శబ్దము ఎంతో పవిత్రమైనదని, ఆధారభూతమైనవని, అనుస్మరణీయములని అంటారు. వాటిని అనుభవించి ఆస్వాదించవలసినదే గాని దానిని పరిమితం చేసి పంచేవి కాదని అన్నారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. ప్రతి ఒక్క ఆధ్యాత్మిక సాధకుడు ఈ వేదమనే అద్భుతాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అని స్వామి వివరించారు. ఇలా చెప్తూ స్వామి తమ సత్యసాయి వాహినిలో, అనగా భారతీయ పరమార్థ వాహినిలో వేదాల గురించి ఈ విధంగా ఘోషించారు. వేదాలు నిత్య సత్యాలు. మానవుడు వాటిని గుర్తించి అనుభవించి తెలుసుకున్నటకు పూర్వమే ఈ వేదాలు తమ స్వానుభవం ద్వారా ఆస్వాదించగలిగారు ఎంతోమంది మహర్షులు. ఏ విధంగా పాశ్చాత్యులు ఈ భూమ్యాకర్షణ శక్తిని వారి పరిశోధనల ద్వారా కనుగొని ప్రపంచానికి వెల్లడి చేశారో, అదేవిధంగా మన పూర్వీకులు భారతీయులు ఈ వేదశాస్త్రాలను తమ స్వానుభవం ద్వారా ఆస్వాదించగలిగారు. ఒక ఉదాహరణ తీసుకుందాం. మనం న్యూటన్స్ థర్డ్ లా తీసుకుందాం. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని న్యూటన్ తమ థర్డ్ లా ద్వారా ప్రపంచానికి అందించాడు. మరి ఇది ప్రపంచానికి ఎంతో ఉపయోగపడింది. కేవలం పాశ్చాత్యులు మాత్రమే ఈ థియరీని ఉపయోగించి దాన్ని నియంత్రించలేదు. ప్రపంచమంతా ఈ పర్టికులర్ థియరీని అంతా ఉపయోగిస్తూ తమ శాస్త్ర పరిజ్ఞానంలో ముందుకు పోసాగారు. మరి అదేవిధంగా వేద జ్ఞానం కేవలం భారతీయులకే కాక యావత్ ప్రపంచానికి ఉపయోగపడుతుందన్నారు మన భగవాన్. ఇక్కడ ఈ భారతీయులకే కాదు యావత్ ప్రపంచానికి ఉపయోగపడుతుంది అని చెప్పిన మాటను అర్థంగా చేసుకుని, బేస్గా చేసుకుని మనం ఒకసారి అసలు భారతీయుడు అంటే ఎవరు అన్న అంశాన్ని స్వామి ఒకసారి చెప్పగా మనం గుర్తు తెచ్చుకుందాము, మననం చేసుకుందాం మళ్ళీని. అదేంటంటే భగవత్ రతి కలవాడు అసలైన భారతీయుడు అంటారు. అంటే ఒక దేశానికి చెందినవాడు పరిమితం కాకుండా భారతీయుడికి ఈ భగవత్ రతి, భగవంతునిపై భక్తి విశ్వాసాలు, ప్రేమ అనురాగాలు, భగవంతుని పట్ల కలిగి ఉన్నవాడు ప్రతి ఒక్కడూ భారతీయుడు. సో ప్రపంచంలో ఉన్న అందరూ భగవంతునిపై ప్రేమను కురిపిస్తారు, ప్రేమను చూపిస్తారు కాబట్టి వారందరూ కూడా భారతీయులే అని స్వామన్నారు. మరి అలాంటప్పుడు ఈ వేర జ్ఞానం, వేర విజ్ఞానం, వేర శాస్త్రాలన్నిటి అన్నీ ప్రపంచమంతటికి చెందినటువంటివే అని మనం తెలుసుకోవచ్చు. ఇందాక స్వామి సూత్రవాహినిలో చెప్పారు, మనందరం పుట్టక మునుపు నుంచి, మనందరం ఈ సైన్స్ ని కనుగొన్నప్పటి నుంచి, అంతకన్నా ముందు నుంచి కూడా ఈ వేద శాస్త్రాలు అన్నీ ఉన్నాయి అని చెప్తున్నారు కదా. మరి ఒకసారి ఒక చక్కని అనుభవం జరిగిందండి. ఇది దసరా ఉత్సవాల్లో అవుతున్న సమయంలో కుప్ప బైరాగి శాస్త్రి గారు, ఉప్పులూరు గణపతి శాస్త్రి గారు, మళ్ళీ గండికోటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఇలాంటి ఉద్దండ పండితులందరూ స్వామివారి పాదాక్రాంతులయ్యి స్వామివారి చెంత ఎంతో వేదాధ్యయనం చేసిన మహానుభావులు, ధన్యజీవులు కూడా. మరి వారిలో మన గండికోటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఎవరైతే బృందావన్ వైట్ ఫీల్డ్లో స్వామివారి దివ్య సమక్షంలో సాయి గాయత్రి మంత్రాన్ని అందరికీ అందజేశారో, ఆ మహనీయులు ఎంతో చక్కగా వారికి ఒక నమ్మకం ఉండేది. స్వామివారు వారి కొడుకు అయినటువంటి శ్రీ జీవి సుబ్బారావు గారు, అతను ఒక పెద్ద సైంటిస్టు, యుఎన్లో ఒక మెంబర్. ఎన్నో మార్లు స్వామి గురించి ఆయన విన్నారు. స్వామి చెప్పేవన్నీ వేదాల్లో ఉంటాయి అని ఆయన తెలుసుకున్నారన్నమాట. గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వాళ్ళ అబ్బాయి. సో ఒకసారి అవకాశం చిక్కి వాళ్ళ నాన్నగారితో సంభాషిస్తున్న సమయంలో ఆయన ఈ విధంగా ప్రశ్నించారు వాళ్ళ నాన్నగారిని. నాన్నగారు, ఇలాగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు చెప్పినవి అన్ని వేదాలలో ఉన్నాయంట, ఇది నిజమేనా అని ఒక ప్రశ్న వేశారట. ప్రశ్న వేస్తే దానికి ఏమాత్రం జంకకుండా, ఏమాత్రం వెనుదిరగకుండా, ఏమాత్రం ఆలోచన చేయకుండా ఠక్కుమని గండికోటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆయనకి సమాధానం ఈ విధంగా చెప్పారు. నాయనా, స్వామి చెప్పినవన్నీ వేదాలలో ఉండటం కాదు, స్వామి చెప్పినవన్నీ సాక్షాత్తు వేదాలే అని ధృవీకరించి చెప్పారు. మనం ఈనాడు స్వామి మాటలు వింటున్నాం, కాని స్వామి మాటలు ఏనాడో వేదాల రూపంలో నిక్షిప్తమై ఉండినై, నిక్షిప్తమై ఈ ప్రపంచానికి అందినాయి అన్న విషయం ఆయన ఆనాడు వెల్లడి చేశారు అంటూ, ఆయన సైంటిస్ట్ కాబట్టి ప్రతిదీ అనుభవపూర్వకంగా తెలిస్తేనే గాని సైంటిస్టులు నమ్మకపోవచ్చు అన్న ఉద్దేశంతో స్వామివారి ఒక ఉపన్యాసం తీసుకుని, స్వామివారి రచన ఒకటి తీసుకుని, ఆ పుస్తకం ఎక్కడి నుంచి ఇట్లాగా తెరిచి చూసినా సరే ఏదో ఒక మాట జీవి సుబ్బారావు గారు చెప్తే ఆ పేజీలోంచి గండికోటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు దానికి సరి సమానమైనటువంటి వేద మంత్రం ఆయన కోట్ చేసి ఆ రోజు ఆయనకి నిర్ధారణ చేసి చూపించారన్నమాట. స్వామివారి దివ్యత్వం, స్వామివారి మాటకి అంత విలువనిచ్చారు ఆ వేద పండితులు. మరి అట్లాంటి ఉద్దండ పండితులే ఈ సాక్షాత్తు వేద పురుషుణ్ణి గ్రహించారంటే, కాని సామాన్యమైనటువంటి మనందరికీ కూడా స్వామి ఎంతో చక్కని అవకాశమిచ్చి ఈ వేదాలు నేర్చుకునే ఒక ఆపర్చునిటీ ఇచ్చారో, మనం దాన్ని ఒక ఆధారంగా చేసుకుని ఈ వేదాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి ఒకసారి తమ వాహినిలో ఈ విధంగా పేర్కొన్నారు, వేదాలు ఈ ప్రపంచంలో ఉండే పురాణ ఇతిహాస శాస్త్రాలన్నింటిలోకెల్లా అతి ప్రాచీనమైనవి. వేదాలు ఒక జ్ఞాన భాండాగారము. ఈ విశ్వం యొక్క తత్వాన్ని టూకీగా తెలియజెప్పే శక్తి గలవి. అతి ప్రాచీనమైన గ్రంథరాజములు ఈ వేదాలు. మానవ జాతి మనుగడకు, సంస్కృతులకి సంబంధించిన సర్వ విషయములు యొక్క మూలములు వేదాలలో ఉన్నాయి. అన్ని వేదముల నుండియే గ్రహించబడినవి అని స్వామి ఆ రోజు చెప్పారు. మనం వేద పండితుల గురించి మాట్లాడుకుంటున్నాము. ఇది ఒకవైపైతే స్వామి ఇప్పుడు అద్భుతంగా చెప్తారు, వేర్ సైన్స్ స్టాప్స్ స్పిరిచువాలిటీ స్టార్ట్స్ ఆర్ బిగిన్స్ అంటారు. ఒక గుండ్రంగా ఉండే వస్తువు, అంటే ఒక వృత్తం తీసుకుంటే, సర్కిల్ తీసుకుంటే మనము దాంట్లో రెండు సీస్ ఉంటాయి. ఒక హాఫ్ సీ అయితే ఇంకొక హాఫ్ ఇంకొక సి, ఒక హాఫ్ సీ సైన్స్ అయితే ఇంకొక హాఫ్ సీ స్పిరిచువాలిటీ. ఈ రెండూ కలిస్తేనే జీవితానికి పరిపూర్ణత ఉంటుంది అని, ఈ సృష్టికి పరిపూర్ణత ఉంటుందని స్వామి అన్నారు. మరి సైంటిస్టులు కూడా ఎన్నో విధాల గొప్ప గొప్ప వారంతా ఈ వేదాలను ఆధారం చేసుకుని, ఈ వేదాలలో ఎంతో నమ్మకం కలిగి ఉన్నవారు ఎంతో మంది నిష్ణాతులున్నారు. మరి వారి గురించి ఒక్కసారి మనం మననం చేసుకుంటే ఈ విషయం మనకి చాలా చక్కగా అర్థమవుతుంది. ఒకసారి థామస్ ఆల్వా ఎడిసన్ గ్రామఫోన్ కనుగొన్న కొత్తలో వారంతా ఒక చక్కని సమావేశాన్ని ఏర్పరిచి, ఈ గ్రామఫోన్ కొత్తగా ఫోనోగ్రాఫ్ అనేవారప్పుడు ఆ గ్రామఫోన్ని ఆవిష్కరించాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఒక చక్కని సమావేశం అరేంజ్ చేశారన్నమాట. అరేంజ్ చేస్తే దానికి ఎవరన్నా స్పెషల్ పర్సన్, ఒక ప్రత్యేకమైన వ్యక్తిని పిలాలి అని వాళ్లలో వాళ్లు ఒకసారి చర్చించుకుని చివరిగా మహానుభావుడైనటువంటి మ్యాక్స్ ముల్లర్ని పిలుద్దామన్న ఆలోచన వారికి కలిగింది. సో అదేవిధంగా వారు అనుకున్న విధంగానే మ్యాక్స్ ముల్లర్ని ఆ సమావేశానికి ఆహ్వానం చేయడం జరిగింది. ఆహ్వానించినప్పుడు మొట్టమొదటిసారిగా ఆ గ్రామఫోన్లో రికార్డ్ చేయాలి కాబట్టి మ్యాక్స్ ముల్లర్ గారు పాపం ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఆయన భారతీయ సంస్కృతిని, ఈ వేర సంస్కృతిని ఎంతో అవపోసన చేసిన మహానుభావుడైన, భారతీయ సంస్కృతి పట్ల ఎంతో అవగాహన, ఎంతో మక్కువ చూపించిన ఒక పాశ్చాత్య దేశస్థుడైనా సరే భారతీయ సంస్కృతిలో మక్కువ చూపించినటువంటి గొప్పవాడు ఆయన. ఆయన ఈ సమావేశంలో మాట్లాడుతూ ఒక చక్కని మంత్రాన్ని ఆయన ఆ రోజు మొట్టమొదటిసారిగా ఆ గ్రామఫోన్లో రికార్డు చేయడం జరిగింది. అదేంటంటే, అగ్నిమీలే పురోహితం యజ్ఞశ్చ దేవ మృత్విజం హోతారం రత్నధాతమం అని. ఇది ఋగ్వేద మంత్రాల్లో మొట్టమొదటిది ఈ అగ్నిమీలే పురోహితం. అందరూ చాలా ఆశ్చర్యపోయి మ్యాక్స్ ముల్లర్ని అడిగారట, ఏమిటండి ఎవరికి ఏమీ అర్థం కానిదేదో మీరు రికార్డు చేసి ఈనాడు ఇట్లాగా అందరినీ ఆశ్చర్యపరిచారు అని అడిగితే మ్యాక్స్ ముల్లర్ అన్నారంట, మొట్టమొదటిసారిగా ఈ గ్రామఫోన్ అనే ఇన్స్ట్రుమెంట్ అనే పరికరం ఈ ప్రపంచానికి ఆవిష్కరించబడింది. ఇటువంటి చాలా అరుదైన సన్నివేశంలో, అరుదైనటువంటి ఒక అకేషన్లో మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి ఈ ప్రపంచంలోకి వెలువడినటువంటి ధ్వని ఏదైతే ఉందో అది ఈ అగ్నిమీలే పురోహితం. ఇది వేదమంత్రం, ఇది సాక్షాత్తు భగవంతుడి నుంచి వెలువడినటువంటి వేదమంత్రం, మొట్టమొదటి శబ్దం ఇది ప్రపంచంలోకి వచ్చింది, అది నేను ఇట్లా రికార్డ్ చేయడం జరిగింది అని మ్యాక్స్ ముల్లర్ ఆనాడు ఎంతో గర్వంగా, ఎంతో ఒక ఉత్సాహంతో ఆ సభకు వెల్లడి చేయడం జరిగింది. మరి భారతీయులమైనటువంటి మనకి ఈ అదృష్టం కలిగింది, ఈ భూమిపై పుట్టే అవకాశం, ఈ సంస్కృతిని తెలుసుకునే అవకాశం. మరి మనం కూడా ఈ వేదాన్ని చక్కగా నేర్చుకుంటే స్వామి ఎంతో ఆనందిస్తారు. ఇదే కాదు, మనకి కొంతమంది అడగచ్చు ఈ సైన్స్లో ఉన్న ప్రూఫ్స్ అన్ని ఈ వేదాలలో దొరుకుతాయా ఎలాగా అన్న ఆలోచన రావచ్చు. మనకందరికీ తెలిసిందే బిగ్ బ్యాంగ్ థియరీ గురించి అందరూ వినే ఉంటారు. దాని గురించి ఎప్పుడో మన ప్రాచీనులు ఈ వేదాలలో గ్రహించారు ఆ బిగ్ బ్యాంగ్ థియరీని. ఈ క్రియేషన్ అంటే ఈ సృష్టిని చక్కగా వివరించే ఒక చక్కని సూక్తం ఉన్నది, దాన్నే నాసదీయ సూక్తం అంటారు. ఆ నాసదీయ సూక్తం ఈ విధంగా వెళ్తుంది, నాసదాసీన్నోసదాసీత్తదానీం నాసీద్రజోనోవ్యోమాపరోయత్ కిమావరీవః కుహకశ్శశర్మన్ అంబః కిమాసీద్గహనంగభీరం నమృత్యురమృతం తర్హిణా రాత్రియా అహ్న ఆసీత్ప్రకేతః ఆనీదవాతగ్గస్వదయాతదేకం తస్మాన్ ధాన్యం న పరః కించనాసా తమ ఆసీత్ తమసా గూఢమగ్రే ప్రకేతం. ఇక్కడ అసలైన విషయం బయటపడుతుంది. సలిలగుం సర్వమా ఇదం, సలిలగుం సర్వమా ఇదం. ఈ పర్టికులర్ పంక్తిలో, ఈ పర్టికులర్ లైన్లోని ఆ సలీలగుం, ఆ సొల్యూషన్ ఏదైతే ఉందో, ఆ బిగ్ బ్యాంగ్ థియరీని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ ఎక్స్ప్లోజన్ ఎట్లాగవుతుంది, తుచ్చే నావపిహి తన్యదాసీత్ అంటుంది. ఆ ఒక ఎక్స్ప్లోజన్ విస్ఫోటం వల్ల ఈ ప్రపంచానికి ఈ సృష్టి జరిగింది అని ఈ నాసదీయ సూక్తంలో చక్కగా అభివర్ణింపబడి ఉంది. మరి ఇంతటి సైన్స్ ఇమిడి ఉన్నటువంటి ఈ వేదాలను మనం జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే ఈ సృష్టి రహస్యాలు కూడా మనకి తెలిసే అవకాశం ఉన్నదని స్వామి ఎన్నో మార్లు చెప్పారు. ఇప్పుడు లౌకికమైనటువంటి ప్రపంచంలోకి వద్దాం. వైజ్ఞానికంగా మనం ఈ వేదం తాలూకు ప్రాముఖ్యాన్ని కొంచెం కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. మరి ఇప్పుడు భౌతికంగా, లౌకికంగా, ఈ జనరల్ వరల్డ్ లో మనం జీవించేటప్పుడు ఈ వేదం తాలూకు ఇంపార్టెన్స్ ఏంటో తెలుద్దాం. జాగ్రత్తగా పరిశీలిస్తే మనం క్రైస్తవుల మతగ్రంథం ఏది? బైబిల్. మన ఇస్లాం మతస్థుల గ్రంథము ఖురాన్. అదే సిక్కులకు గురు గ్రంథ సాహిబ్. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఇవన్నీ మానవులచే పొందుపరిచినటువంటి పవిత్ర గ్రంథాలైతే మన సనాతన ధర్మానికి ఆయుపట్టైనటువంటి వేదాలు ఎవరి చేత రచింపబడినవి గాని చెప్పబడినవి గాని కాదు అని స్వామి చెప్పారు. అందుకే వాటిని మంత్రద్రష్టలైనటువంటి ఋషులకు తమ తపోధ్యానాలలో, తపో సాధనలో వెలువడినటువంటివి ఈ వేదాలు. అందుకే వీటిని అపౌరుషేయాలు అని అంటారు. ఈ పవిత్ర మంత్రాలు విశ్వజనీనమైనవి. అవి ఆ ధ్యానంలో వెలువడినటువంటివి కాబట్టి ఇవి ప్రతి ఒక్కరికి చెందినవి. అందుకే స్వామి కూడా ఈ వేదాలు కుల, జాతి, మత వివక్ష లేకుండా, స్త్రీ పురుషులనే భేదం లేకుండా, సర్వులు ఉచ్చరించవలసినవి వేదాలు అని ఎన్నో మార్లు చక్కగా మనందరికీ తెలియజేశారు. వేదాల యొక్క ఉద్దేశం చక్కగా తెలుపబడి ఉన్నది. మనం ప్రతిరోజు స్వామివారి దివ్య సమక్షంలో పొద్దున్న సాయంకాలం రెండు పూట్ల వేద పారాయణం చేస్తూ ఉంటాం. వేద పారాయణంలో చివరగా మనం ఏ మంత్రం చెప్తాం? స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు. ఈ సమస్తలోకా సుఖినో భవంతు, ఈ విశ్వమంతా శాంతి సౌఖ్యాలతో నిండి ఉండాలనేదే ఈ వేదం యొక్క ధ్యేయం. మనమంతా ఈ విశ్వంలో భాగం కనుక అందరూ ఈ వేదాలని ఉచ్చరించవచ్చు. ఈ వేదాలు చదివేవారు విశాలమైన భావాలను హృదయంలో పెంపొందించుకోవాలని ఎన్నిసార్లు మన వేద పురుషుడు మనకి నొక్కి వక్కాణించి చెప్పలేదు? ఒక చిన్న ఉదాహరణ అండి. నేను స్వామివారి కళాశాలలో జాయిన్ అయినప్పుడు 1999 నుంచి 2007 వరకు చదువుకోవడం జరిగింది. ఆ సమయంలో స్వామి వేదాన్ని చక్కగా ప్రోత్సహించి ప్రతి విద్యార్థి కూడా ఈ వేదం నేర్చుకోవడానికి అవకాశాన్ని అందించారు. నాకు బాగా గుర్తు ఏంటంటే, స్కూల్, హైయర్ సెకండరీ స్కూల్లో, ప్రైమరీ స్కూల్లోంచి విద్యార్థులను స్వామి ర్యాండంగా పికప్ చేసేవారు. వారిలో ఒక ముగ్గురు నాకు బాగా గుర్తుండిపోయారు. ఒకళ్ళు జెఫ్రీ, ఒకళ్ళు రాబీ, ఇంకొకళ్ళు మారియోస్, ఇంకొక అబ్బాయి సత్య. ఈ నలుగురు ఎంత గుర్తుండిపోయారంటే, స్వామి ప్రపంచానికి ఒక రోల్ మోడల్గా అందరికీ చూపించాలని చెప్పి జెఫ్రీ, రాబీ అనే ఇద్దరు కురవాళ్లు అమెరికా దేశస్థులు, ఈ మారియోస్ అనే అబ్బాయి ఈ లిథువేనియా దేశంలోంచి వచ్చినవాడు, ఈ సత్య అనే అబ్బాయి ఇరాన్ దేశం నుంచి వచ్చిన కురవాడు, చిన్నపిల్లలు. వీళ్లందరూ స్వామివారు అందించినటువంటి ప్రోత్సాహంతో చిన్న వయసు నుంచి వేదమంత్రాలను చక్కగా నేర్చుకుని ఉచ్చరించడం ప్రారంభించారు. అతిరుద్ర మహాయజ్ఞం 2006 స్వామి ఈ వేదంతాలకు ప్రాముఖ్యాన్ని వివరిస్తున్నారు. ఆ వివరణ ఒక్కసారి విని ఆ తర్వాత ఏం జరిగిందో ఒక్కసారి మనం మననం చేసుకుందాం. ఆ 2006
ప్రేమ స్వరూపులారా,
ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్,
వేదములనగా మంత్రద్రష్టులైనటువంటి మహర్షుల యొక్క సత్యవాక్ సమూహ సముదాయమే. పరమేశ్వరుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములే వేదము. త్రిలోకములందు త్రికాలములందు తిరుగులేని సత్యమును ప్రబోధించినదే వేదము. త్రిలోకవాసుల యోగక్షేమమును పురస్కరించుకుని శాంతి సౌఖ్యమును అందింపచేయునదే వేదము. వేదమనేటువంటిది విత్ అనేటువంటి ధాతువు నుండి పుట్టినటువంటిది. ఇది ఏ జ్ఞానస్వరూపము. ఇష్టసిద్ధిని గావించుకున్నటకు గాని, అయిష్టములను దూరము గావించుకున్నటకు గాని తగిన ఉపాయములను ప్రబోధించినది వేదము.
స్వామి ఆ ఉపన్యాసంలో మాట్లాడుతూ ఈ వేదాలు ఎంతో రిచ్ అనగా ఎంతో కలవి, ఎంతో ధనవంతునివి అని చెప్పి స్వామి వివరించారు. అని చెప్తూ ప్రతి ఒక్కరు ప్రపంచంలో అందరూ ఈ వేదాలను ఉచ్చరించాలి అని నొక్కి ఒక్కాణిస్తూ స్టూడెంట్స్ బ్లాక్ లో ఉన్నటువంటి ఆ విద్యార్థుల్ని ఇద్దరిని స్వామి స్టేజ్ మీదకి రమ్మన్నారు. రమ్మనంగానే ఆ విద్యార్థులిద్దరు ఇంకా మాకు గుర్తు చకచకచక స్వామి దగ్గరకు పరిగెట్టుకుంటూ వెళ్లి ఆ లిథ్యువేనియా నుంచి వచ్చిన అబ్బాయి మరియు ఆ యుఎస్ఏ నుంచి వచ్చిన అబ్బాయి జెఫ్రీ అండ్ మారియోస్ ఇద్దరు స్వామి మైక్ దగ్గర నుంచి స్వామి వెంటనే శ్రీ సూక్తం చెప్పండి అని చెప్తే వెంటనే శ్రీ సూక్తాన్ని అందుకుని హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీ అంటూ చక్కగా స్వామివారి వద్ద ఆ వేదాలను ఉచ్చరించారు. మరొక మారు ఈ రంజాన్ పండుగ అవుతూ ఉండగా ఈ సత్య అనే అబ్బాయి ముస్లిం అబ్బాయి ఆ అబ్బాయిని స్వామి దరికి చేర్చి ఇది పురుష సూక్తం చెప్పు అని స్వామి అన్నారు. అంటే ఈ విశ్వజనీయమైనటువంటి వేదాలు ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలని స్వామి ఎంతో ఆరాటపడేవారు. అటువంటిది స్వామివారి అంటగా మన వేద పురుషుని యొక్క భావమైతే మరి మనం కూడా అదే విధంగా స్వామివారికి రెస్పాండ్ అయ్యి స్వామివారు కోరింది మనం చేయటంలో తప్పులేదు కదా. మరి ఇంత మనం వేదం గురించి నేర్చుకుంటున్నాము, వేదం గురించి ప్రాముఖ్యం గురించి తెలుసుకుంటున్నాము. నవంబర్ 20-21 జరిగేటటువంటి కార్యక్రమంలో ముఖ్యమైన అంశం ఏంటంటే రుద్ర పఠనం, నమకం తాలూక పారాయణము, దాంతోపాటుగా చమకం ఒక అనువాకము, అంతేకాకుండా చివరిగా మంత్రపుష్పం సర్వులు కలిసి ఒకే గొంతుతో ఉచ్చారణ చేయటం జరుగుతోంది ఆ రోజులో. మరి ఎందుకు నమకాన్నే మనం సెలెక్ట్ చేసుకున్నాం, ఎంపిక చేసుకున్నామంటే స్వామివారి ఆజ్ఞానుసారం మనం ప్రతి నిత్యం 2009 నుంచి ప్రతిరోజు పొద్దున్న సాయంకాలము నమకం చదివే ఒక ఆనవాయితీ స్వామి ప్రారంభించారు. ఎందుకు ఈ రుద్రానికి స్వామి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు, ప్రాముఖ్యాన్ని ఇస్తారు అని ఎంతైనా మనం తెలుసుకోవలసిన విషయమండి. మరి అందుకు కొంచెం డీటెయిల్స్ మనం తెలుసుకుంటే చాలా బాగుంటుంది. స్వామి రుద్రమంత్రానికి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత గురించి చెప్తూ రుద్రం చదివితే భద్రంగా ఉంటారన్నారు స్వామి. 2006 అతిరుద్ర మహాయజ్ఞంలో స్వామి ఒకరోజు తమ ఉపన్యాసమిస్తూ కృష్ణయజుర్వేదంలో రుద్రము ఎంతో ప్రాముఖ్యమైన భాగము. రుద్రము రుద్రుని యొక్క పూజ చేయటానికి అని అనుకుంటాం, కాని 4 సారం అంటే ఋగ్ యజుస్ సామ అథర్వణ వేదాల యొక్క సారమంతా రుద్రమంత్రంలో ఉన్నాదని స్వామి ఆ రోజు వెల్లడి చేశారు. రుద్రంలోని ప్రత్యేక అంశము యూనిటీ అనగా ఐక్యత. నమక చమకాలనే రెండు భాగాల సమ్మేళనమే ఈ రుద్రం. ఆ ఐక్యత అక్కడ కనిపిస్తుందన్నారు. నమకము మనకి విరక్తిని బోధిస్తే, అనగా ఏమీ వద్దు అని బోధిస్తే, చమకము మన వాంఛలపై దృష్టిని సారిస్తుందన్నమాట. ఏది విడిచిపెట్టాలి, ఏది కాంక్షించాలి, చెడుని త్యజించి మంచిని కోరాలి అని దీని ఉద్దేశం. ఈ రెండింటి గురించి అవగాహన పెంచుకోవటం అవసరమంటారు మన భగవాన్. నా మా అనగా నాకు ఏమీ వద్దు, నమకం అంటే అది, చమకము అంటే కావాలి అంటుందట. ఇక్కడ మనకి ఒక సందేహం రావచ్చు. రెండు మంత్రాలున్నాయి, ఒకటి నమకం ఒకటి కావాలంటుంది, ఒకటి చమకం నాకు వద్దు, చమకం కావాలంటుంది నమకం వద్దంటుంది. అదేమిటి నాకు వద్దు నాకు కావాలి? ఈ రెండు మంత్రాలు ఒకే దాంట్లో వేదాలలో ఎట్లా సాధ్యమవుతుంది? కావాలి వద్దు రెండు అంశాలు ఉన్నాయి. దానికి స్వామి ఇచ్చినటువంటి ఒక చక్కని ఉదాహరణ ఏంటంటే, స్వామిని అడిగితే ఒక భక్తుడు, రెండు రకాల ప్రార్థనలు అవసరమే. కొంతమంది నాకు కావాలి అనే ఉద్దేశంతో వేదాల ద్వారా భగవంతుణ్ణి అర్థిస్తారు. మరికొంతమంది ఏ కోరికలు లేకుండా స్వామి నాకేమీ వద్దు అంటూ నమకం ద్వారా స్వామి కోసం వేదం ద్వారా ప్రార్థిస్తారు. మరి ఇంత చక్కని అంశాలను స్వామి మనకి తెలియజేశారు కాబట్టి ఈ రుద్రం ఎందుకు ఇంత ప్రాముఖ్యాన్ని సంతరించుకుందో మనం అర్థం చేసుకోవాలి. ఈ నమకం నాకు వద్దు, చమకం నాకు కావాలి అన్న ఒక రెండు మాటలు వింటూ ఉంటే ఒక చక్కని అనుభవం గుర్తొస్తుందండి. ఇది 2009 జరిగినటువంటి విషయము. స్వామివారి వద్ద నిత్యం వేదపారాయణ జరుగుతున్న రోజులవి. ఒకసారి స్వామి యజుర్మందిరం నుంచి ప్రారంభమయ్యి తమ చైర్లో స్వామి దర్శనం ఇస్తున్నారు అందరికీ. ఆ రోజు నమకం చమకం రెండూ పూర్తయి పురుష సూక్తం ప్రారంభం కాగానే స్వామి అక్కడ యజుర్మందిరం నుంచి ప్రారంభం అవ్వడం జరిగింది. స్వామి దర్శనం అట్లాగ తిరిగి వస్తున్నారు. ఆ రోజు స్వామివారి స్టూడెంట్స్ బ్లాక్ లోని నేను సెకండ్ లైన్ లో కూర్చోడం జరిగింది. కూర్చున్నప్పుడు నా పక్కనే ఒక లెక్చరర్ గారు ఉన్నారు. మేమందరం కలిసి ఈ పురుష సూక్తాన్ని ఎలుగెత్తి చాంట్ చేస్తున్నాం అన్నమాట, చెప్తున్నాము. చెప్తున్నప్పుడు స్వామి దర్శనం ఆల్మోస్ట్ ముగిస్తున్నారు, ఈ పురుష సూక్తం అంతనం కూడా పరిపూర్ణం అవ్వబోతోంది. స్వామి టీచర్స్ బ్లాక్ దాకా వచ్చేసరికి స్వామి కళ్ళు మూసుకుని అది వింటున్నారు. వింటుంటే చివరిగా తచ్చయ్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవేయీ స్వస్తిరస్తున స్వస్తిర్మానుషేభ్య ఊర్ధ్వంజిగాతిభేషంషన్నోస్తు ద్విపదేషం చతుష్పదే, ఇది చెప్పే ముందర ఒక మూడు లైన్లు వస్తాయండి చివరిగా. అదేంటంటే, ఇష్టం మనిషానా అముమ్ మనిషానా సర్వం మనిషానా అని వస్తుందన్నమాట. వచ్చే సమయంలో స్వామి ఇష్టం మనిషానా అంటూ చెయ్యి ఊపారు, అమం మనిషానా అంటూ చెయ్యి ఊపారు, సర్వం మనిషానా అని వచ్చేసరికి స్వామి చేత్తో ఇట్లాగ గుండ్రంగా ఇలా తిప్పుతూ సర్వం మనిషానా అంటే మీకు తప్పకుండా వస్తుంది అని తథ్యం అంటూ చెయ్యి ఇట్లాగా తథాస్తు అన్న ఒక ముద్ర చూపించి మా అందరి వైపు చాలా కొంటిగా చూసి స్వామి అట్లా వెళ్ళిపోయారు ముందరికి. సో నేను నా పక్కనున్న ఒక లెక్చరర్ గారు ఇద్దరం చాలా ఆశ్చర్యపోయాం. స్వామి అంతవరకు చాలా తీక్షణంగా వింటూ చివరికి ఆ పాయింట్ వచ్చేసరికి ఎందుకు స్వామి ఇట్లా అన్నారు అన్న ఆలోచన ఒకసారి మాకు చాలా కోరిక కలిగింది దాని గురించి ఎక్కువ తెలుసుకోవాలని. స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోపలికి వెళ్లంగానే మేము పుస్తకం తీశాము, వేదం వేర పుష్పాంజలి పుస్తకము. దాంట్లో ఈ వేద మంత్రాల తాలూకా అర్థాలన్నీ ఉంటాయి. ఈ ఇష్టం మనిషానా అమం మనిషానా సర్వం మనిషానా ఈ మూడు లైన్ల తాలూకా అర్థమేంటో తెలుసుకుందామని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఏముందంటే, మీరు ఏం కోరుకుంటే అది, సర్వం మనిషాన ఏది కోరుకుంటే అది అన్నీ నేను ఇస్తాను నీకు అని స్వామి ఆనాడు చెప్పారు. మనం ఇందాక ఈ నమకం చమకం గురించి మాట్లాడుకుంటూ నమకం నాకేమీ వద్దు, చమకం నాకన్నీ కావాలి అన్న కోరిక, ఏది కావాలన్నా ఏది వద్దన్నా స్వామి తప్పకుండా మనకి ఏది అవసరమో అది కంపల్సరీగా ఇచ్చి తీర్తారండి. చమకంలో కూడా మనం భగవంతుణ్ణి అన్ని అడుగుతున్నామే కాని చివరిగా ఇడాదే బహూర్మనుర్జజ్ఞనీర్ బృహస్పతిరుక్తామదాని సగం షద్విశ్వే దేవాసూక్తవాచ పృథివీమాతర్మాహిగుంసీర్ మధుమనిష్యే మధుజనిష్యే మధువక్ష్యామి మధువదిష్యామి మధుమతీం దేవేభ్యో వాచముద్యాసగం శుశ్రూషేణ్యాం మనుష్యేభ్యస్తం మా దేవా అవంతు శోభాయై పితరోను మదంతు. ఇది పరమాత్ముని దగ్గరికి చేర్చు అన్న ఉద్దేశంతో చెప్పబడినటువంటి ఆ ఆఖరి అనువాకం స్వామి చెప్పే మాటలకి ఎంతో సామ్యం మనకి. ఇందాక మనం గండికోటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్పారు కదా, స్వామి చెప్పే మాటలన్నీ వేదాలే అని. దీనికి ఒక చక్కని ఉదాహరణ. ఎందుకంటే స్వామి ఎన్నో మార్లు ఉపన్యాసాల్లో ఏం చెప్తారు మనకి, మీకు కావలసినవన్నీ నేను ఇస్తాను, ఎందుకంటే ఒకరోజు నేను ఏదైతే ఇవ్వటానికి వచ్చానో మీ దగ్గరికి దాన్ని మీరు నన్ను అడుగుతారని. ఈ చమకం కూడా అదేనండి. ఎంతో చక్కగా ఈ భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి కోరికలన్నీ ప్రప్రథమంగా కోరుతూ చివరికొచ్చేసరికి ఆ భగవంతుని సాన్నిధ్యాన్ని భగవంతుని ప్రేమను అవి మనకి కోరేలా చేస్తాయి. ఇది ఈ చమకం యొక్క అంతరార్థం. ఈ నమక చమకాలు తప్పకుండా స్వామివారి అనుగ్రహంతో అందరం నేర్చుకుని చక్కగా స్వామివారి దివ్య సమక్షంలో మనం చెప్తే ఎంతో బాగుంటుందని స్వామివారి ఆకాంక్ష. చివరిగా ఈరోజు మనం ముగించే ముందు అతిరుద్ర మహాయజ్ఞంలో భాగంగా 2006 సంవత్సరంలో స్వామి ఆ బృందం అంతటికీ ఆ పురోహితులు 145 మంది పురోహితులందరికీ ఒక చక్కని ఇంటర్వ్యూ, పర్సనల్ ఇంటర్వ్యూ భజన హాల్లో ప్రసాదించి వారికి 3 ముఖ్యమైన అంశాలు ఈ రుద్ర పారాయణం గురించి చెప్పారన్నమాట. ఆ 3 అంశాలేంటో మనం తెలుసుకుందాం. ఎందుకంటే రుద్ర పారాయణం చేస్తున్నాం కాబట్టి స్వామి నచ్చే విధంగా, స్వామి మెచ్చుకునే విధంగా మనం అది చేస్తే స్వామికి ఎంతో ఆనందం కలుగుతుంది. మొట్టమొదటిగా మనం నిటారుగా కూర్చోవాలి. ఈ రుద్ర పారాయణం చేసేటప్పుడు నిటారుగా వెన్నుముక చాలా స్ట్రైట్ గా ఉండి మనం కూర్చోవాలి. ఒకవేళ కూర్చోకపోతే ఏం జరుగుతుందో స్వామి చెప్పారు. ఈ రుద్ర పారాయణం చేస్తున్న ఆ ఎనర్జీ అంతా మనలో కన్ఫ్యూజ్ అయిపోతుంది లోపల. మనం వెన్నుముకని వంచి తిన్నగా చాంట్ చేయకపోతే ఎనర్జీ చేరాల్సిన భాగాల్లోకి చేరకుండా గజిబిజి అవుతుందని స్వామి వెల్లడి చేశారు. అందుకు మనం మొట్టమొదటిగా నిటారుగా కూర్చుని ఈ నమకాన్ని జపించాలి. 2, మనం కొంతమంది కళ్ళు మూసుకొని ఈ వేదాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు, కొంతమంది కళ్ళు విప్పి ఉచ్చరిస్తూ ఉంటారు. కానీ స్వామి చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే కళ్ళు విప్పి చంచలంగా ఉండకుండా కేంద్రీకృతమై ఉండాలి. ఆ కేంద్రీకృతం ఎక్కడవ్వాలి? స్వామి అన్నారు అంతర్దృష్టిని మీరు పెంచుకోవాలి అన్నారు. ఇది చదివేటప్పుడు అప్పుడు మీరు లోపల జరుగుతున్నటువంటి విషయాలు, అంటే ఆ భగవంతుని రూపం మీరు ధ్యానిస్తూ కళ్ళు ఏమాత్రం చంచలం కాకుండా చాలా స్థిరంగా ఉంటూ నిశ్చలంగా అలా చాంట్ చేయాలి అని స్వామి చెప్పారు. ఇది చాలా బ్యూటిఫుల్ పాయింట్ అండి. ఎందుకంటే రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ ఈజ్ దిస్ ఎంటైర్ యూనివర్స్. అంటే మన లోపల ఉన్నటువంటి ఈ ప్రపంచమే మనకి మన కళ్ళ ద్వారా కనిపిస్తుంది. ఇది ఒక ప్రతిబింబం. అసలైన ఆబ్జెక్ట్ లోపలున్నది. మరి మనం చూసేటటువంటి ప్రతిదీ లోపల మనలో నిక్షిప్తమై ఉన్నది అనటానికి ఈ చక్కని పాయింట్ చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి స్వామి చెప్పింది. ఎందుకంటే సోర్స్ మీద స్వామి ఎప్పుడూ కాన్సన్ట్రేట్ చేయమని చెప్తారు. ఒక చక్కని ఉదాహరణ ఈ సమయంలో మనం చెప్పుకోవచ్చు. ఒక కొబ్బరి చెట్టు ఉన్నది, దాని నీడ ఎండకి కింద పడుతోంది. మనకి కొబ్బరికాయలు కావాలంటే నీడ మీద ఎంత ఎక్కి ఆ కొబ్బరి బొండం దగ్గరికి వెళ్ళినా సరే మనకి ఆ కొబ్బరి బొండం చిక్కదు. మనం చెట్టే ఎక్కాలి. యాక్చువల్ ఆబ్జెక్ట్ ని మనం స్పృశించి దానికి పైకెక్కి ఆ టెంకాయ కోసుకుని మనం తీసుకుని వస్తేనే గాని అది మనకు చిక్కదు. అదేవిధంగా మనం రిఫ్లెక్షన్ ని చూడకుండా ఆబ్జెక్ట్ ని చూడాలని స్వామి ఈ అంతర్దృష్టిని పెంచుకోవడంలో ఉన్నటువంటి అంతరార్థం. ఇంకా చివరిగా మూడవది. ఈ మూడవది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే దాదాపు 10,000 మంది ఒకేసారి ఉచ్చరించాలి ఈ రుద్రమంత్రము అంటే దానికి ఎంతో కోఆర్డినేషన్ చాలా అవసరం. అంటే ఈ నమ్మకమే మనకి ఐక్యతను, యూనిటీని మనకి తెప్పిస్తుందని ఇందాక స్వామి చెప్పారు. మరి ఇప్పుడు కూడా అదే పాయింట్ ని మనం జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే 10,000 మంది ఒకేసారి చెప్పాలి అంటే స్వామి చెప్పిన ఈ మూడు రూల్ కంపల్సరీగా మనం పాటించాలి. అదేంటంటే స్వామి అన్నారు, గ్రూప్ గా చాంట్ చేస్తున్నప్పుడు ఒకళ్ళు ఒక శృతిలో సా, ఇంకోళ్ళు ఇంకో ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ అని వేరువేరు శృతుల్లో చాంట్ చేయకుండా అందరూ కలిసికట్టుగా ఏకకంఠంతో ఒకే శృతిలో చెప్తే అది చాలా వినసొంపుగా ఉంటుంది, భగవంతునికి ఆనందాన్ని కలిగిస్తుంది అని ఈ మూడు విశేషాలు మనకి అందించారు. మొట్టమొదటిగా నిటారుగా కూర్చోవాలి, రెండవది మన దృష్టి చంచలంగా లేకుండా మన అంతర్దృష్టిని పెంచుకోవాలి, మూడవది అందరూ ఏకకంఠంతో ఒకే శృతిలో చెప్తే అది చాలా బాగుంటుందని స్వామి ఈ మూడు రూల్స్ మనకి అందించారు. మరి ఇది ఈనాడు తెలుసుకున్నాము. చివరిగా స్వామి చెప్పినటువంటి కొన్ని మాటలను మనం విని ఈ కార్యక్రమాన్ని ముగించుకునే ప్రయత్నం చేద్దాము. ప్రతి మానవుడు ఈ వేదాన్ని గౌరవించాలంటారు. జీవితానికి వేదమే ఆధారం. నిత్య జీవితంలో చేసే ప్రతి కర్మ కూడా వేదము నుండి ఆవిర్భవించినదే. అందరికీ తెలిసినా తెలియకపోయినా సర్వము వేదమయమే. వేదమయుడైన నారాయణుడే యజ్ఞమునందు సాక్షాత్కరిస్తున్నాడు. నారాయణుడు యజ్ఞస్వరూపుడు. యజ్ఞమనగా త్యాగమే. త్యాగమనగా దుర్గుణములను, దురహంకారమును, దుర్భావాలను, దురాశలను, దుర్మార్గాలను త్యాగం చెయ్యాలి. అంటే ఇందాక మనం చమకం గురించి చెప్పుకున్నాం, నమ్మకం గురించి చెప్పుకున్నాం. ఏది వద్దు, మనకి చెడు భావాలు వద్దు అని నమ్మకాన్ని పఠించాలి. అప్పుడే దైవత్వం సాక్షాత్కరిస్తుంది. ఏమీ లేని బుర్రలో ఏమైనా చేర్చవచ్చంటారు స్వామి. ఏమేమో నిండున్న బుర్రలో సామాన్యంగా ఖాళీ అవుతుందా? అది ఖాళీగాక శుభచింతనలకు నింపడం ఎట్లా సాధ్యమవుతుంది? ఏవేవో భావాల చేత హృదయాన్ని నింపుకున్నారన్నారు. ఇంకా వీరసారాన్ని నింపుకోవాలంటే హృదయంలో స్థానమేది అని స్వామి పాపం వేదన పడుతున్నారు. వేదమే లేకపోతే ధర్మం ఎక్కడ నిలుస్తుంది? కనుక ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి వేదాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేయాలని స్వామి మనందరినీ ఆశీర్వదిస్తున్నారు. మన నుండి వేదాన్ని చక్కగా చెప్పమని ఆశిస్తున్నారు. మన సమయం ఆసన్నమైంది. ఒక స్వామివారి మాటలే మనకి వేదాలండి. మరి అలాంటి స్వామి మాటలను మనం జాగ్రత్తగా హృదయంలో ప్రతిష్ఠించుకుని స్వామి చెప్పిన మాటగా ఈ వేదాన్ని అందరూ నేర్చుకుని చక్కగా ఉచ్చరిస్తే స్వామి ఎంతో ఆనందిస్తారు. మరి ఈ ముఖ్యమైన అంశాలు ఈనాడు మనం తెలుసుకున్నవి జాగ్రత్తగా జ్ఞప్తినందు గుంచుకుంటే మనం ఇంకా చక్కగా ఉచ్చరించగలం. స్వామి వాటే వేదంగా భావించే మనందరికీ ఈ చక్కని పాటను వింటూ ఈ శ్రీ సత్యసాయి దివ్య సందేశ కార్యక్రమాన్ని గణేష్ ముగిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. మరికొద్ది క్షణాల్లో మీరు సాయి కులవన్ సభామండపం నుండి వేదం భజన కార్యక్రమాల యొక్క ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. మళ్లీ వచ్చే వారం మరొక చక్కని అంశంతో, అనగా ఈ వేద విశిష్టతను, వేద ప్రాముఖ్యాన్ని తెలియజేసే మరొక అంశాన్ని మీకు అందించబోతున్నాను. అంతవరకు ఈ పాటను వింటూ ఉండండి. స్టే ట్యూన్డ్ టు రేడియో సాయి గ్లోబల్ హార్మనీ ఏషియా స్ట్రీమ్.
లాంటి మాటే నీది కావాలో సోదర, వేదం లాంటి మాటే నీది కావాలో సోదర, ఖేదంలో నమోదంలో న సన్మార్గాన సాగర, ఖేదంలో నమోదంలో న సన్మార్గాన సాగర. సత్యమే నీదు కవచం, నీతియే నీదు ప్రాణం. సత్యమే నీదు కవచం, నీతియే నీదు ప్రాణం, శాంతియే నీదు గమ్యం. శాంతియే నీదు గమ్యం, ధర్మమే ధర్మమే నీ ఆశయమై. వేదం లాంటి మాటే నీది కావాలో ఈ సోదర, ఖేదంలోన మోదంలోన సన్మార్గాన సాగర. మధుర ఫలాలు త్యాగ నిరతి నేచాటగా, సౌరభ సుమాలు సుమధుర ఫలాలు త్యాగ నిరతి నేచాటగా, మలయ పవనాలు పునీత జలాలు సమరస భావన చూపగా. జగతిలో నినదించాలి, వేదం లాంటి మాటే నీది కావాలో ఈ సోదర, ఖేదంలోన మోదంలోన సన్మార్గాన సాగర. సగునట్టి శ్రీ సాయి మహిమ కీర్తించుమా, ఈ స్వామికే అంకితమై, ఈ స్వామికే అంకితమై నీ బ్రతుకునకు ధన్యత చేకూరాలి. వేదం లాంటి మాటే నీది కావాలో ఈ సోదర, ఖేదంలోన మోదంలోన సన్మార్గాన సాగర. సత్యమే నీదు కవచం, నీతియే నీదు ప్రాణం. సత్యమే నీదు కవచం, నీతియే నీదు ప్రాణం, శాంతియే నీదు గమ్యం. శాంతియే నీదు గమ్యం, ధర్మమే ధర్మమే నీ ఆశయమై. వేదం లాంటి మాటే నీది కావాలో ఈ సోదర, ఖేదంలోన మోదంలోన సన్మార్గాన సాగరా.